పరహితం.
ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా ఒక కాలక్రమాన్ని అనుసరించి
నడుస్తూ ఉంటుంది, ఒక నియమాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది.
అన్నీ కూడా ఒక నియమానికి బద్ధులై జీవిస్తుంటాయి, నిరంతరం కూడా కృషి చేస్తుంటాయి నియమబద్ధులై. ఉదాహరణకు కాళిదాస్ శాకుంతల నాటకంలో చాలా గొప్ప విషయం చెప్పాడు. భాను సకృద్యుక్త తురంగయేవ
రాత్రిందివం గంధవ ప్రవాతి
శేష సదైవాహిత భూమిభారః షష్టాంశవృత్తేరపి ధర్మయేషః అన్నాడు. సూర్యుడు తన రథానికి గుర్రాలను ఒక్కసారే పూనుస్తాడట, గుర్రాలను మళ్ళీ విడవటం అంటూ ఉండదు. ఆ రథం నిరంతరము పరిగెడుతూనే ఉంటుంది, దాని విశ్రాంతి లేదు. మళ్ళీ రథం ఆగటం కానీ, గుర్రాలను విడవటం కానీ,
గుర్రాలను మళ్ళీ కట్టడం కానీ లేదు. ఆ రథానికి ఆ గుర్రాలను ఏ కల్పనలో కట్టాడో తెలియదు.
రథం నిరంతరం అలా పరిగెడుతూనే ఉంటుంది. అంటే సూర్యుడు నిరంతరం నడుస్తూనే ఉంటాడు, నిరంతరం తిరుగుతూనే ఉంటాడు. సమస్త సృష్టికి, సమస్త జీవరాశికి కూడా సూర్యుడే మూలం. సూర్యుడిని అనుసరించే తక్కిన గ్రహాలన్నీ కూడా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది నిరంతరం జరిగేటువంటి ఒక అపూర్వమైన, అచింత్యమైనటువంటి సృష్టి రహస్యం, సృష్టి విశేషం. ఇవన్నీ తిరుగుతుంటే ఒక విచిత్రమైన, ఒక మధురమైనటువంటి ధ్వని వినిపిస్తుంటుంది. దాని మ్యూజిక్ ఆఫ్ ది స్ఫియర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇవన్నీ కూడా తమ తమ పరిధుల్లో తిరుగుతుంటే ఒక దివ్యమైన నాదం, మధుర నాదం వినిపిస్తుంటుంది ఆ నిరంతర పరిభ్రమణంలో. సూర్యుడు ఎలా నిరంతరం తిరుగుతూనే ఉంటాడు? రాత్రి పగళ్ళు కూడా విశ్రాంతి లేకుండా వాయుదేవుడు వీస్తూనే ఉంటాడు, నిరంతరం నిర్విరామంగా వీస్తూనే ఉంటాడు, గాలి ఆగటం అంటూ ఉండదు. శేషుడు నిరంతరం భూమిని భరిస్తూనే ఉంటాడు. శేష సదైవాహిత భూమిభారః,
భూమిని శేషుడు తన భుజస్కంధాల మీద నిరంతరం మోస్తూనే ఉంటాడు, దాన్ని దింపటం అంటూ ఉండదు.
సృష్టి కార్యక్రమంలో ఇది నిరంతరం జరిగేటువంటి పని. వీటిలాగానే షష్టాంశవృత్తేరపి ధర్మ ఏషః అంటాడు కాళిదాసు. అంటే ప్రజల ఆదాయంలో ఆరవ భాగం పన్నుగా గైకొనే రాజు కూడా ఇదే ధర్మము అంటాడు. ఆయన కూడా సూర్యుడి వలనే, వాయుదేవుడి వలనే, శేషుడి వలనే నిరంతరం కూడా తన నియమిత విధులను నిర్వర్తిస్తుంటాడు, నిర్వర్తించాలి అంటాడు. ఆయన కూడా విశ్రాంతి లేదు. ప్రజా పరిపాలనలో, ప్రజా సంక్షేమాన్ని పాలించడంలో ఆయనకు విరామం లేదు. విరామం లేకుండా ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం ఆయన నిరంతరం కృషి చేయాలి అని కాళిదాసు అంటాడు. అంటే ప్రజల ఆదాయంలో ఆరవ భాగం పన్నుగా తీసుకునేటువంటి రాజు అని. ఇది ఒక నియమం. మనుస్మృతిలో ఏనాడో సృష్టి మొదట్లోనే మనువు నిర్ణయం చేశాడు, ఏ రాజైనా సరే ప్రజల ఆదాయంలో ఆరవ భాగం పన్నుగా తీసుకోవాలి అని. ఇదే రామాయణంలో కూడా దశరథుడు కానీ రాముడు కానీ ఇలాగే వాళ్ళ ఆదాయంలో షష్టాంశం, ఆరవ భాగం పన్నుగా తీసుకునేవాళ్ళట. ఆ సంప్రదాయం చాలా కాలం నడుస్తూనే వచ్చింది. ఈనాడు వ్యవస్థ మారింది, ఈనాడు ఈ పన్నులు వసూలు చేసే విధానం మారింది, ఈ రోజులు వేరు. అంటే ఏమిటంటే ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం
సృష్టిలో
ప్రతి జీవి కూడా సూర్యుడి దగ్గర నుంచి పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉంటారు. అందరూ కూడా లోకక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, నిరంతరం తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ స్వార్థం లేదు, ప్రతిఫలాపేక్ష లేదు. రాజు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్విరామంగా రాత్రి దివాలు ప్రజల కోసం కృషి చేస్తుండాలి అని కాళిదాసు అంటాడు. స్వార్థ చింతన లేదు వాళ్లకు, పరోపకారమే వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం. పద్మాకరం దినకరో వికచింకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం
నాభ్యర్థితో జలధరో జలం దదాతి
సంతస్వయం పరహితే విహితాభియోగ అని ఇంకొక శ్లోకంలో అంటారు.
సూర్యోదయంతో
అన్ని పద్మాలు సరస్సులో సంతోషంగా ఆనందంతో ఉత్సాహంగా వికసిస్తాయి. అందుకనే సూర్యుణ్ణి కమలాప్తుడు అన్నాడు. కమలమ్మలకు ఆయన స్నేహితుడు, హితుడు, ఆయనకు ప్రతిఫలాపేక్ష లేదు. చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం,
చంద్రుడు కలువులనన్నిటినీ వికసింపజేస్తాడు.
ఉదయం పూట సూర్యుడు పద్మాలను వికసింపజేస్తే రాత్రి వెన్నెలలో చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు. నాభ్యర్థితో జలధరోపి జలంధరాతి అంటే అడగకుండానే, మనం కోరకుండానే మేఘుడు వర్షిస్తాడు. ఇందులో కూడా ఆయన స్వార్థం లేదు.
సంతస్వయం పరహితే విహితాభియోగ
సత్పురుషులు పరహితం కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల ఆనంద ఆరోగ్యాల కోసం అడగకుండానే సేవ చేస్తుంటారు, సహకారం చేస్తుంటారు, వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అది సత్పురుషుల యొక్క సహజమైనటువంటి లక్షణం. సూర్యుడు నిరంతరం తిరుగుతూనే ఉంటాడు అనుకున్నాం, ఆయన రథానికి 7 గుర్రాలు పోంచి ఉంటాయి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మకరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని సూర్యుడికి నమస్కారం చేస్తాం రోజు కూడా ఉదయం లేస్తూనే. మనుధర్మ శాస్త్రంలో ఒక మాట చెప్పాడు, మనం నిద్రిస్తుండగా సూర్యుడు ఉదయించకూడదు, సూర్యుడు అస్తమించకూడదు. అంటే సూర్యోదయాత్ పూర్వమే మనం మేలుకొనాలి, సూర్యుడు అస్తమించిన తర్వాతనే మనం నిద్రించాలి. అంటే సూర్యుడు ఉదయించేసరికి మనం మేలుకొని ఉంటే మనలో ఉన్నటువంటి శక్తులు, నిద్రాణమై ఉన్న శక్తులు జాగృతమవుతాయి. అందువల్ల సూర్యోదయాత్ పూర్వమే లేవాలి,
సూర్యాస్తమయం తర్వాత నిద్రించాలి.
సత్పురుషులు ఇతరులకు మేలు చేయటానికే జీవిస్తారు, జీవితం అంతా కూడా త్యాగం చేస్తారు అని చెప్పుకున్నాం. ఉదాహరణకు దధీచి మహర్షి ఉన్నాడు, ఆయన ప్రాణత్యాగం చేసి తన వెన్నెముకను ఇంద్రుడికి ఆయుధంగా ఉపయోగించడానికి ప్రసాదిస్తాడు. చాలా గొప్ప త్యాగం. మన పూర్వ చరిత్రలో ఇటువంటి త్యాగాన్ని మనకి ఇక్కడ కనిపించదు. శిబి చక్రవర్తి, ఆయన ఒక పావురాన్ని రక్షించడం కోసం
తన శరీరంలోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసిస్తాడు.
చనిపోతున్నానని భయం లేదు, ప్రాణ భయం లేదు, భయపడడు, చింతించడు. బలి చక్రవర్తి తన రాజ్యాన్ని, తన శరీరాన్ని కూడా త్యాగం చేశాడు. వామనమూర్తి వచ్చి 3 అడుగులు దానం చేయమని అడిగితే తన రాజ్యాన్ని, విస్తృతమైన తన భూమిని అంతా కూడా దానం చేసి తనను కూడా తాను దానం చేసుకుంటాడు.
వామనమూర్తి ఆయన పాతాళలోకానికి పంపించి వేస్తాడు.
అట్లాగే ఈనాటి చరిత్రలో పొట్టి శ్రీరాములు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. రాముడు అంటాడు,
స్నేహం దయాంచ సౌఖ్యంచ
ఏదివా జానకేమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ అంటాడు. అంటే నా సహజ గుణాలైనటువంటి
స్నేహాన్ని, దయను,
సౌఖ్యాన్ని కూడా,
అవసరమైతే జానకిని కూడా
లోకారాధన కోసం, లోక కళ్యాణం కోసం త్యాగం చేస్తాను, బాధపడను అంటాడు.
ఇది రామునిలో మనమంతా గ్రహించి అనుసరించవలసినటువంటి
ఉత్తమోత్తమైనటువంటి లక్షణం. పరోపకారాయ పిబంతి నద్య, పరోపకారాయ ఫలంతి వృక్ష, ఖాదంతి న స్వాదుఫలాని వృక్ష, పరోపకారాయ తతాం విభూతయ అన్నారు పెద్దలు. అంటే పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి, పరోపకారం కోసమే వృక్షాలు ఫలాలను అందిస్తాయి, ఆ ఫలాలను వృక్షాలు తినవు,
ఫలాలను ప్రజల కోసం
పండించి దానం చేస్తాయి, కానీ తాము ఆ ఫలాలను అనుభవించవు. పండ్ల కోసం రాళ్ళు వేస్తే భరించి పళ్ళను ఇస్తుంటుంది. అటువంటి త్యాగశీలి వృక్షం పరోపకారాయ తతాం విభూతయ. పరోపకారం కోసమే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త విభూతులు కూడా సృష్టింపబడ్డాయి అంటారు. అంటే ప్రతి వ్యక్తి కూడా తన సర్వస్వాన్ని కూడా లోక కళ్యాణం కోసం, ప్రజాహితం కోసం, పరహితం కోసం త్యాగం చేయాలి. మహాత్మా గాంధీ అంటాడు, మన శరీరమే ఒక ఆస్తి, భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆస్తి, అది మనం అనుభవించడానికి కాదు, శరీరాన్ని మనం కాపాడి ఆరోగ్యంగా బలంగా ఉంచుకొని
దాన్ని సమాజ శ్రేయస్సు కోసం సమాజ సేవలో వినియోగించాలి.
దాన్ని మన కోసం వినియోగించుకునే అధికారం మనకు లేదు, భగవంతుడు దాన్ని అందుకోసం ఇవ్వలేదు, దీన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని చెప్పేసి మహాత్మా గాంధీ అన్నాడు. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకులు సజ్జనులు, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ ప్రాపకులు మధ్యములు, తమ్మకై అన్యహితార్థ ఘాతుక జనులు దైత్యులు, వృధాన్యార్థ భంగము గావించడు వారలెవరో ఎరుంగన శక్యమే అని భర్తృహరి అన్నాడు.
అంటే పురుషులలో ఉత్తములు, మధ్యములు, అధములు అని మూడు రకాలు ఉన్నారు. ఉత్తమ పురుషులు ఎలాంటి వాళ్ళంటే తమ కార్యాలను కూడా స్వకార్యాలను కూడా త్యాగం చేసి వాటిని వదులుకొని ఇతరుల హితం కోసం శ్రమించేవారు. వీరు పరహితార్థ ప్రాపకులు. తర్వాత వీళ్ళు ఉత్తములు, తమ కార్యాన్ని నెరవేర్చుకుంటూ కూడా ఇతరులకు సహాయం చేసేవాళ్ళను మధ్యములు అంటారు. తరువాత తమ కోసం ఇతరుల ధనాన్ని నాశనం చేసేటువంటి ఘాతుకులను రాక్షసులు అంటారు. ఇక చివరి జాతి వారు ఉన్నారు, వాళ్ళు అనవసరంగా ఇతరుల అర్థాన్ని, ఇతరుల భాగ్యాన్ని, ఇతరుల భార్యాపుత్రులను కొల్లగొట్టేటువంటి వాళ్ళు. వీళ్ళని ఏ పేరు పెట్టి పిలవాలో నాకు తెలియకుండా ఉంది అని చెప్పేసి భర్తృహరి బాధపడతాడు.
ప్రతి మానవుల్లో కూడా ఈ రెండు ప్రవృత్తులు కూడా ఇమిడి ఉంటాయి. ఒకటి దైవీ సంపత్తి, రెండవది రాక్షస ప్రవృత్తి. కొంతమంది రాక్షసులుగా ప్రవర్తిస్తారు, వాళ్ళలోనే ఒక మాట దైవత్వం ఉంటుంటుంది, ఒక మాట రాక్షస ప్రవృత్తి ప్రకోపిస్తుంది. దైవ సంపత్తి అణగి ఉంటుంది. అలాంటి వాళ్ళు తామస గుణ ప్రధానులై రాక్షసులుగా ప్రవర్తిస్తుంటారు. ఇతరుల ధనాన్ని తమ కోసం నాశనం చేస్తుంటారు. వాళ్ళు రాక్షసులు. తమ కార్యాన్ని కూడా వదులుకొని ఇతరులకు సేవ చేసేవాళ్ళు, తమ కార్యాన్ని నెరవేరుస్తూ కూడా ఇతరులకు సేవ చేసేవాళ్ళు, తమ కోసం ఇతరుల ఆస్తి పాస్తులను ధన మాన ప్రాణాలను కూడా నాశనం చేసేవాళ్ళు రాక్షసులు. ఈ మూడు రకాలు. ఇంకొకటి ఏంటంటే వృథ అన్య అర్థభంగముగా ఉంచడు వారెవరో ఎరుంగన్ శక్యమే అన్నాడు. అంటే కారణం లేకుండా తమ కోసం కాకుండా, తమ స్వార్థం కోసం కాకుండా రాక్షసులాగా ఊరికే అకారణంగా ఇతరుల ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని నాశనం చేసే వాళ్లకు ఏ పేరు పెట్టాలి, వాళ్ళని ఏ పేరుతో పిలవాలో తెలియట్లేదు అని చెప్పేసి భర్తృహరి అంటాడు. ఇది సర్వ మానవాళి కూడా గ్రహించవలసినటువంటి ఒక పరమ సత్యం.
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం.
పరులకు ఉపకారం చేయడం అనేది పుణ్యం, పరులను పీడించడం అనేది పాపం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. మానవుడు కూడా ఒక జంతువే, కానీ ఈ జంతు కోటిలో ఉత్తమ శ్రేణికి చెందినటువంటి వాడు మానవుడు. ఇటువంటి మానవ జన్మ లభించటమే దుర్లభం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఏ పూర్వజన్మ సుకృతం వలనో ఈ ఉత్తమమైన మానవ జన్మ లభిస్తుంది. మానవుడు సమస్త ప్రాణి కోటికి కూడా మకుటాయమానం, ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అంటారు. అటువంటి ఉత్తమమైన దివ్య సంపత్తి కలిగినటువంటి మానవ జన్మ లభించడం అనేది అత్యంత దుర్లభమైనటువంటి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఒక వరం. ఈ మానవ జన్మను మనం పరహితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం వినియోగిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ మానవ జన్మ మనకు లభిస్తుంది. ఎప్పుడూ కూడా ఈ మానవ జన్మ మనకు లభించాలని మనం కోరుకోవాలి. దానికోసం సాధన చేయాలి, దానికోసం తపస్సు చేయాలి. ఈ తపఫలంగా లభించిన ఈ మానవ జన్మను సమాజం కోసం నిరంతరము వినియోగించాలి. సూర్యుడి వలె, వాయుదేవుని వలె కోరకుండా వర్షాన్ని ప్రసాదించే మేఘుడి వలె మనం లోక కళ్యాణం కోసం మన ప్రాణాలను త్యాగం చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఇది ఉత్తమ మానవ సంస్కారం. భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి సంస్కారం. పుణ్యభూమి అయిన భారతదేశంలో మానవులంగా జన్మించడం అనేది పురాకృత జన్మ సుకృతం. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడికి సర్వదా కృతజ్ఞులమై మానవ సేవలో మన జీవితాన్ని త్యాగం చేస్తూ వినియోగిస్తూ భగవంతుడికి మన కృతజ్ఞతను సర్వదా తెలుపుకోవాలి. ఇది ఉత్తమమైన మానవ జీవిత లక్ష్యం.